परः गर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः। ద అవతార్ ఆఫ్ సింథసిస్ అని రాబోయే అవతారానికి పేరు. వినిపిస్తుంది అందరికి? ద అవతార్ ఆఫ్ సింథసిస్ అంటే సమన్వయ యోగము, నేర్పేటటువంటి సమన్వయ అవతారము. ఇది నిరంతరము గుర్తుంచుకోండి. అప్పుడు కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తముగా జరగబోయేటటువంటి కార్యక్రమాలు, అవతారమూర్తితో కలిసి మనం చేయగలిగేటటువంటి కార్యక్రమాలు మనకి అర్థం కావు. ఏ అవతారముతో పనిచేసినా మొదట చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దేంతో పనిచేసింది? ఎనీ న్యూ థింగ్ రిసీవ్స్ అబ్స్ట్రక్షన్స్. అడ్డంకులు లేకుండా మానవ జాతి దాన్ని ఒప్పేసుకుంటుంది అంటే అర్థం మీరు కొత్త విషయాలు చెప్పటం లేదు అని. భావన చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఉంది, అందరికీ అర్థమైపోతుంది, అందరూ వచ్చేయగలుగుతున్నారు అంటే దట్ ఈజ్ నాట్ న్యూ. కొత్తదానికి ఎప్పుడూ అడ్డంకి వస్తుంది, ఏదికైనా అడ్డంకి వస్తుంది. ఆడవాళ్ళు చదువుకోవాలి అడ్డంకు. హిస్టరీ తెలుసు కదా, సంఘ సంస్కర్తలు ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు అంటే ఏమన్నారు? నో. ఇంకా యుద్ధం చేశారు, మామూలు యుద్ధం ఏంటది? ఇప్పుడైతే మీకు అది ఎంత యుద్ధం చేశారో తెలీదు ఆ కాలంలో వాళ్ళు. స్త్రీలు డాక్టర్లు అవ్వచ్చు? నో. స్త్రీలు మిలిటరీలో చేరవచ్చు? నో. అంటే కొత్తది ఏమి చెప్పదలుచుకున్నా అంత ఈజీగా మనుషులు లొంగరు. కానీ ఇప్పుడు ఒక స్పెషల్ వాతావరణం ఉంది, అదేంటంటే కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంది. ఇదివరకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అక్కడెక్కడో అవస్థపడుతూ ఉంటే, ఇక్కడ గురిజాడ మన వాళ్ళందరూ ఉన్నారు, గురిజాడ అప్పారావు గారు, వీరేశరంగం పంతులు గారు, వీళ్ళందరూ ఇక్కడ పడుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య సమన్వయం లేదు. ఇంచేతంటే మెసేజ్ వెళ్ళి అది మళ్ళీ వచ్చే లోపల ఆ పాయింటే మిస్ అవుతుంది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు అనుకోగానే మనం తక్షణం చేసేయగలుగుతున్నాం. ఇది మిగతా వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు, మంచి వాళ్ళు ఉపయోగించుకోవటం లేదు. బిజినెస్ పీపుల్, మిలిటరీ పీపుల్, అపోనెంట్స్ వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనం ఉపయోగించుకుంటుంది. ఈ సమన్వయము, సమన్వయం అంటే అనుసంధానం. వాడు చేసే పని వాడు చేస్తాడు, వీడు చేసే పని వీడు చేస్తాడు, వీళ్ళిద్దరూ కలిసి ఒక గోలు వైపు వెళ్తారు, అది సమన్వయం. సృష్టిలో ఈ మతాలన్నీ కూడా ఒక విశేషమైనటువంటి లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని మానవ జాతికి అందజేయబడ్డాయి. ఇది ఒక స్వతసిద్ధమైనటువంటి ఉక్తిగా గుర్తుంచుకోండి. ఇప్పుడు యాక్సియమ్స్ అని ఉంటాయి రేఖాగణితంలో, వాటిలో దాన్ని ప్రూవ్ చేయలేవు నువ్వు. ఉదాహరణకి, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ ఎ స్ట్రెయిట్ లైన్. దీన్ని ప్రూవ్ చేయను. నువ్వు ప్రూవ్ చేయలే అక్కలే, అది ఆటోమేటికలీ ప్రూవ్డ్. అది రెండు బిందువుల మధ్య అత్యంత తక్కువ దూరం ఏది అంటే స్ట్రెయిట్ లైన్. ఇంకా ఏ మాత్రం నువ్వు అటు నుంచి ఇటు వెళ్ళావున్నా ఆ ఎక్స్ట్రా పాయింట్ యాడ్ అయిపోతుంది. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి? స్ట్రెయిట్ లైన్. దీన్ని మీరు ప్రూవ్ చేయక్కర్లే. దాన్ని ఏమంటారంటే యాక్సియమ్, అంటే స్వతసిద్ధము, దాంట్లో అదే సిద్ధము. అలాగే ఈ ఉక్తిని గుర్తుంచుకోండి, సంపూర్ణ మానవ జాతికి మతాలు ఎందుకు అందజేయబడ్డాయంటే అవి ఆ మతము మానవ జాతిని ఒక దిశ వైపు తీసుకెళ్తుంది. ఆ మతము మానవ జాతిని ఒక దిశ వైపు తీసుకెళ్తుంది, ఒక డైరెక్షన్ వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు వీటన్నిటిని సమన్వయం చేసేటటువంటి సమయము ఏర్పడినది. అంటే ఇప్పుడు హిందువులు ఎటు వెళ్తున్నారు, మీరు వెళ్తూ ఉండండి. ముస్లింస్ ఎటు వెళ్తున్నారు, మీరు వెళ్తూ ఉండండి. క్రిస్టియన్స్ ఎటు వెళ్తున్నారు, మీరు వెళ్తూ ఉండండి. ఆ దిశలను ఏమీ మార్చుకోవద్దు. తాంత్రికులు ఎటు వెళ్తున్నారు, వెళ్తూ ఉండండి. లలితోపాసకులు ఎటు వెళ్తున్నారు, మనతో సంబంధం లేకపోయినా వెళ్తూ ఉండండి కదా. గాయత్రి పరివారం వాళ్ళు ఎటు వెళ్తున్నారు, పెద్ద సంబంధం ఉన్నట్టు చెప్తున్నా వెళ్తూ ఉండండి. పాయింట్ చెప్పింది అర్థమవుతుంది, మీ దిశలు మార్చుకోవద్దు అందుకు చెప్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు, మరి సమన్వయం చేసుకోండి. పాయింట్ అర్థమైందా? అంటే ఎవరికి ఎవరికి మధ్య సమన్వయం రావాలి? క్రిస్టియన్స్కి హిందువులకి మధ్య సమన్వయం రావాలి, ముస్లింస్కి హిందువులకి మధ్య సమన్వయం రావాలి, క్రిస్టియన్స్ ముస్లింస్కి మధ్య సమన్వయం రావాలి, శివోపాసకులు విష్ణుపాసకులు మధ్య ఇదివరకు ఎలా కొట్టుకునేవారు మీకు తెలియదు అసలు. అది వీర సైవం అనే అదో పెద్ద పోజు వాళ్ళది, వీరభద్రులు అని కొట్టుకునేవారుగా. ఇప్పుడు కొట్టుకోవాల్సిన అవసరం లే. ఇది సమన్వయ అవతారం యొక్క లక్ష్యము. ద అవతార్ ఆఫ్ సింథసిస్. దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారో అది మీరే. ఈ పని ఎవరు చేస్తే వాళ్ళు. ఇంక ఇక్కడ ఎవరు చేస్తారు అనేదానికి కూడా పూర్వకాలంలో డివిజన్స్ లేవు. ఇంకేంటి, నువ్వు ఎక్కడున్నా అక్కడ సమన్వయకర్తగా పనిచేయవచ్చు. అంటే ఈ సమన్వయకర్తని మనం టీవీలో యాంకర్గా లేకపోతే మోడరేటర్గా మీరు ఊహించుకోవచ్చు. మోడరేటర్ ఈజ్ ప్రాబబ్లీ ఏ బెటర్ వర్ల్డ్. అంటే ఐదారు పక్షాల వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వీరావేశం ఎట్టిపోయేసరికల్లా మోడరేటర్ ఏం చేస్తాడో, ఆగు నువ్వు చెప్పింది ఇది వాడిని చెప్పని. చివరికి మొత్తం డిస్కషన్ వీళ్ళందరి సమన్వయముతో ఒక పాయింట్కి రావాలి. యాక్చువల్గా అది రావటం లేదు, అది వేరే విషయం. మనకి ఒక లక్ష్యం ఉంది. ఏమిటి మన లక్ష్యం? మొత్తము ప్రపంచము ఒక యూనిట్గా పనిచేయాలి, వన్ వరల్డ్. విశ్వమంతా కూడా ఒకటే. భారతదేశము, అమెరికన్స్, పాకిస్తాన్, ఇవంతా దేనికి అంటే మీరు ఎక్కడ జీవించాలి అంటే ఒక పార్ట్ కంట్రోల్ అవుతూ ఉండాలి. అంటే ఈ డివిజన్ దేనికి చేస్తున్నాము అంటే సహజీవనానికి వీలుగా. ఇది ఆ పల్లె, ఇది ఆ పల్లె. పల్లె గీత ఎక్కడుంది? గీత మనం గీసుకున్నాం. ఆ గీత భగవంతుడేం గీయలే ఆ గీత. మరి మనం ఎందుకు ఇది ఆ పల్లె ఈ పల్లె అంటున్నాం? వర్క్ పని చేసుకోవటానికి వీళ్ళు, వీళ్ళు ఇంతవరకు చూసుకుంటారు, వాళ్ళు అంతవరకు చూసుకుంటారు. నువ్వు గీత గీసుకోలేదనుకో, మరి ఎవడు ఏ పని చేయాలి? చేత రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ గీతలు కూడా అలాగే ఉండాలి. అంతే తప్ప ఇది నా దేశము, ఇది నీ దేశము కాదు. ఈ భూమి అంతా మనదే. నేను ఇక్కడ జీవిస్తున్నప్పుడు నేను ఈ బిట్టు శుచిగా ఉంచుకుంటా, నువ్వు అక్కడ జీవిస్తున్నావు కనుక అది నువ్వు శుచిగా ఉంచుకో. ఈ రెండిటికి బోర్డర్స్ ఇది. ఇక్కడ మన ఇద్దరం కలిసి శుచిగా ఉంచుకుందాం. నీ ఇంటిని వాడు క్లీన్ చేయడు, వాడింటి నువ్వు క్లీన్ చేయు. నీ కాంపౌండ్ వాళ్ళ వరకు నువ్వు క్లీన్ చేసుకుంటావు, వాడి కాంపౌండ్ వాళ్ళ వరకు వాడు క్లీన్ చేసుకుంటాడు. ఈ మధ్య జాగా ఉందే, ఇది ఇద్దరు క్లీన్ చేసుకోండి. సంబంధం అంటే అర్థమైందా? అది రావాలి. అది రావాలి కాదు, అది వచ్చేసింది. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ మీటింగ్ అనేటటువంటి మీటింగ్లో ఇందిరాగాంధీ చాలా స్పష్టంగా దాన్ని చెప్పింది. సస్టైన్డ్ డెవలప్మెంట్ అనే మాట అక్కడ వాడబడింది మొట్టమొదటిసారి నాకు తెలిసి. అంటే నాకు ఎకనామిక్స్ లా మీద గ్రిప్ లేదు, కానీ మా వాళ్ళు అది చదువుకుంటూ ఉంటారు కనుక, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కనుక మధ్య మధ్య వింటూ ఉంటాను, మీరు వినుంటారు. సస్టైన్డ్ డెవలప్మెంట్. సస్టైన్డ్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాతావరణం కలుషితం అయిపోతుంది. 1970 అనుకుంటాను, 71లోనే ఈ మీటింగ్ జరిగింది. వాతావరణం కలుషితం అయిపోతుంది. దాని తర్వాత మానవజాతి తరము మా తాత ముత్తాతలు మాకు ఇంత విషపూరితమైనటువంటి ప్రపంచాన్ని అందజేశారు అనే మాట రాకూడదు. మనము మన సంతతికి ఆనందదాయకమైనటువంటి భూమిని అందజేయాలి. భూమిని, భూభాగాన్ని కాదు, భూమి అంటే వరల్డ్. ఎందుకంటే వాతావరణ కాలుష్యం నువ్వు ఇక్కడ కంపు కొట్టేది పెడితే ఇది నా కాంపౌండ్ వాళ్ళకి వరకు ఉంటుంది అని లేవు. ఈ కంపు ఎక్కడ వరకు వెళ్తుంది? అదే నువ్వు ఒక మంచి వాసనది పెట్టావనుకోండి, కాదండి నా కాంపౌండ్ వరకే, నా ఇంటి గోడ దాటి వెళ్ళకూడదు అంటే అది ఆగుతుందా? నువ్వు ఆపగలవా? నువ్వు ఎప్పుడు ఆపగలవు? ఓ సమాధి కట్టేసుకుంటే. నువ్వు సమాధి కట్టేసుకుని ఎక్కడ గాలి కూడా దూరకుండేటటువంటి పరిస్థితి పెట్టుకుని అందులో దూరిపోయి వేసేంద్రా గోడ లేపేంద్రా గోడను లేపేసుకుని మిమ్మల్ని సమాధిలో పెట్టేస్తే అక్కడ మీరు ఊదొత్తి వెలిగించుకుంటే ఆ ఊదొత్తి ఎక్కడికే బయట వాళ్ళ ఎవరికి వెళ్ళదు, బయట వాళ్ళకి అది వెళ్ళదు. తర్వాత నీ శరీరం కంపు కొట్టినా ఆ కంపు బయటకు వెళ్ళదు. పాయింట్ అర్థమవుతుంది? ఆ పిచ్చి ఇప్పుడు జరుగుతుంది, అందుకు అంత రఫ్గా చెప్తున్నది. మీరు ఒక సమాధుల్లో ఇరుక్కుపోయారు. ఆంధ్రులము ఒక సమాధి, తమిళనాడు వాళ్ళము ఒక సమాధి, ఇంకా పెద్ద సమాధి కట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి, హిందువులము ఒక సమాధి, ఇంకా పెద్ద సమాధి ఉంది. మేము ఎవరమైనా సరే భారతదేశీయులము. అన్ని సమాధులు, సమాధులు ఎప్పుడు కుళ్ళుతాయి, ఇప్పుడు కాకపోతే రేపైనా కుళ్ళుతుంది. ఆ కుళ్ళు పోవాలి. ఆ వర్క్ ఎక్కడ చేస్తున్నాం అంచేత ఇదేదో మనం ఆధ్యాత్మికత దేవుడు గురించి ఏం మాట్లాడటంలే, మానవ జాతి గురించి మాట్లాడుతున్నాం, పృథ్వీ గ్రహం యొక్క ఉనికి గురించి మాట్లాడుతున్నాం. అంచేత ఇది అందరికీ అర్థమైపోతుందా? అంత అర్థమయ్యే వాళ్ళు ఉంటే అసలు మనం ఇది చెప్పే అక్కర్లే. పొలిటీషియన్స్కే అర్థం కావటం లే, సైంటిస్టులకే అర్థం కావటం లే. ఇది మనస్సులో ఎప్పుడు పెట్టుకోండి. సమన్వయం, సమన్వయం మనం చేయటానికి ట్రై చేస్తున్నాం. సమన్వయం బిట్వీన్ హూమ్? ఆల్ ఎకానమిస్ట్ పొలిటీషియన్స్ మధ్య సమన్వయం, స్త్రీ పురుషుల మధ్య సమన్వయం, పిల్లలు పెద్దలు మధ్య సమన్వయం, చేత కాని వాళ్ళు చేత వచ్చిన వాళ్ళ మధ్య సమన్వయం, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మధ్య సమన్వయం. ఈ సమన్వయం అనేటటువంటి విస్తారం అర్థమవుతుందా మీకు? దీనికి 24 పుస్తకాలు స్పెషల్ గా రాయబడ్డాయి. అంచేత ఈ పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు ఏ న్యూ రిలిజియన్, న్యూ వన్ వరల్డ్ అని చెప్పాం కదా, దాని తర్వాత వన్ రిలిజియన్, ఆ వన్ రిలిజియన్కి ఇది. మరి ఈ సమన్వయం చెందినటువంటి వ్యక్తులు ఏ దిశ వైపు వెళ్ళాలి? మతము మీకు దిశ ఇస్తుంది, రిలిజియన్ మీకు ఒక ఆదర్శాన్ని ఇస్తుంది. ఆదర్శం కోసం ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు పూర్వకాలంలో. చరిత్ర తెలుసు కదా, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ జిహాద్ అనే పేరుతో దానితో ప్రాణాలు ఇచ్చేసేవారు. ఇప్పుడు మీరు ప్రాణాలు ఇవ్వక్కర్లే, మీ జీవితాన్ని మలుచుకునేటటువంటి కష్టానికి లోన్ చేసుకోండి. తేడా అర్థమైందా? ఇప్పుడు ఇంకా చావక్కర్లే ఈ న్యూ రిలిజియన్ ఏర్పరచుట కోసం, ఈ సమన్వయం ఏర్పరచుట కోసము ప్రాణాలు ఇవ్వక్కర్లే. ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. ఒక చోట నాకు ఒక ప్రాబ్లమే తెలియదు, ఒక హిందూ ఒక ముస్లిము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ముస్లిం చాలా మామూలుగా బిలో యావరేజ్. తర్వాత ఏమయ్యాడు, ఆ ముస్లిం కోటీశ్వరుడు అయ్యాడు, భార్య హిందూ. ఇంచేత ఆ భార్య బర్త్డే అన్నాడేమో అతను దేవాలయానికి వచ్చేవాడు, భర్త బర్త్డే అన్నాడు ఈవిడ మస్జిద్కి వెళ్ళేది. ఇట్స్ ఓకే, వాళ్ళు సమన్వయం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. వాళ్ళు ఒప్పుకోటల్లే, ఏం చేయాలి అని నన్ను అడిగింది. వాళ్ళు ఏం చేశారో అదే చెయ్యన్నా, వాళ్ళు ఏం చేశారో అదే చేయండి. ఎందుకంటే మాకు అమ్మా అంది, అమ్మ అంటే నేనేం చేయగలను. ఇప్పుడు తేడా అర్థమైంది ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు తలలు ఎగిరిపోయేవి కదా, ఇప్పుడేం ఎగరవు, గ్యారంటీగా ఎగరవు. మా అవుతే ఏమంతా అంటే నువ్వు మా అమ్మాయి కాదు పో అంటారు, అంతకంటే ఏం జరగదు. తేడా అర్థమైందా? సమన్వయమే వాళ్ళు చేసుకున్నది, హిందూ ముస్లింలు సమన్వయం చేసుకున్నారు ఎదిరించి. ఇప్పుడు వాళ్లే దీనికి ఒప్పుకోవటం లేదు. అంటే అర్థం ఏంటి, ఇప్పటికి కూడా సమాజంలో ఆ భయం పోలే, లేకపోతే ఒప్పుకోపోవటానికి ఏంటిట, ఆ భయం ఉంది ఇంకా. అంటే అర్థం ఏంటి, ఇంకా మానవ జాతి మారలేదు, వన్ రిలిజియన్కి కావలసినటువంటి లేదు. హిందువులు హిందువులే పెళ్లి చేసుకోవాలి, ముస్లింలు ముస్లింలే పెళ్లి. నాకు తెలిసి నెహ్రూ ఒక్కడే నోరెత్తాడు ఈ విషయంలో, తన కుటుంబాన్ని అలాగే చేసుకున్నాడు. నేషనల్ మ్యారేజ్ అంటే చాదస్తే ఇంటర్నేషనల్ మ్యారేజ్ చేస్తే జరగాలన్నాడు. అంటే ఓ చైనీస్ షుడ్ నాట్ మ్యారీ ఏ చైనీస్ బావయారే ఉమెన్, వాడు ఖచ్చితంగా చైనీయేతర రాష్ట్రేతర వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. దెబ్బకి రెండు జనరేషన్స్లో మొత్తం ఇంకా ఆవిడ చైనీస్, ఆవిడ హిందువు, ఇంకా ఎవడు హిందువు ఎవడు ఏది, పాయింట్ అర్థమవుతుంది. అంచేత ఈ సమన్వయము గురించి సాధన చేసేటటువంటి వ్యక్తులను ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్లే ఎదిరిస్తారు. మళ్ళా ఎదిరించారు నెహ్రూని, చాలా మంది కాదన్నారు, ఏం చేయలేకపోయాడు నెహ్రూ. సమన్వయం అంటే అర్థమవుతుంది ఇప్పుడు మీకు, అదే అర్థం చేసుకోండి మీరు. సమన్వయం అంటే మీకు అంత ఈజీగా నచ్చింది అంటే అసలు సమన్వయం కాదేమో అర్థం చేసుకోండి. ఎక్కడో మీ అండర్స్టాండింగ్లో లోపం ఉంది. ఇది ఈ సమన్వయము వన్ వరల్డ్ కోసం ఏం చేయాలి, వన్ రిలిజియన్ కోసం ఏం చేయాలి, వన్ లాంగ్వేజ్ కోసం ఏం చేయాలి అని చెప్పేదే ఈ 24 పుస్తకాలు. గత ఈ 24 పుస్తకాలు అంత విచిత్రమైనటువంటి పుస్తకాలు, వాటిని యునీక్ అయినటువంటి, అవి ఒక కొత్త మతాన్ని పెడతాయి. ఆ మతము వచ్చిన తర్వాత ఇంకా ఏ మతాలు మానవ జాతికి అక్కర్లే, మానవ జాతికి ఇంకా ఏ మతము అక్కర్లే. ఆ విశ్వవ్యాపితమైనటువంటి ఆ వన్ వరల్డ్ వచ్చేశాక పొలిటీషియన్స్ అవసరం ఉండదు. ఎవరు అవసరం అవుతుంది, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు అవసరం అవుతుంది. పరిపాలించాలి కదా, అడ్మినిస్ట్రేటివ్స్ అవసరం అవుతాయి తప్ప ఇంకా పొలిటీషియన్స్ అక్కర్లే. ఎందుకంటే దేర్ ఇస్ నో పాలిటిక్స్. స్టేట్ ఉంటేనే కదా స్టేట్స్మెన్ కావాలి. స్టేట్ ఏం లేదు, అడ్మినిస్ట్రేషనే ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, వన్ లాంగ్వేజ్. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, గురువులకి ప్రాబ్లం అయిపోయింది, మనకి ప్రాబ్లం అయిపోతుంది. అంటే అది ఇంగ్లీష్లో ఉంది, అంటే ఇంగ్లీష్లో ఉంది కనుక ఇంగ్లీష్ ఏం నేర్చుకోమంటాం, వన్ లాంగ్వేజ్ ఎలా అవుతుంది అది. అంటే లాంగ్వేజెస్ మధ్య కూడా సమన్వయం ఇవ్వాలి. కానీ సమన్వయం జరిగేటటువంటి కెపాసిటీ ఇంగ్లీష్లో ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఘెరావ్ అనే మాట ఇంగ్లీష్ పదంగా ఇస్తున్నారు. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి చూడండి, ఘెరావ్ అనేది అసలు ఏ పదం, కానీ అది ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఏ ఇంగ్లీష్ వర్డ్. అంచేత వన్ లాంగ్వేజ్కి కావాల్సిన సమన్వయం అక్కడ కనిపిస్తోంది మనకి. అలాంటివి 30-40 ఒక లిస్ట్ ఉంది, మొన్న ఎప్పుడో చూశాను నేను. అందులో ఏంటి, ఉర్దూ పదాలు ఏవో, సంస్కృత పదాలు, ఇవంతా కూడా దేహ బికమ్ లైక్ సమాధి, యోగ, గురు, దేహ బికమ్ ఇంగ్లీష్ టర్మ్స్. సమన్వయం అంటే అర్థమైందా ఇప్పుడు? ఈ సమన్వయం జరిగితే అది ఇంగ్లీషు కాదు, సంస్కృతము కాదు. దట్ వన్ లాంగ్వేజ్ వైపు వెళ్తోంది, దాని టైం తీసుకుంటుంది. అది వన్ వరల్డ్ వన్ రిలిజియన్ వైపు మనిషి కొంచెం కళ్ళు తెరిస్తే ఈ రోజే అయిపోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాధినేతలంతా కూడా ఈ రోజు నుంచి వీఆర్ అబాలిషింగ్ ది ఫ్రాంటీర్స్ అయిపోయాయి, ఇంకేమీ చేయక్కర్లే. ఎంత ఈజీగా తెలుసా వన్ వరల్డ్ అయిపోవడం. ఇప్పుడు ఉద్యోగం కోసం, దానికోసం పల్లెటూళ్ళల్లో అక్కడ తిండి దొరక్కపోతే వలస వచ్చేస్తున్నారు బాంబేస్కి, కలకటాకి. నో ఫ్రాంటీర్స్ అన్నప్పుడు నాకు తెలిసి అమెరికాలో చాలా మంది ఏం చెప్తారు అంటే, ఓ 200 ఎకరాల తర్వాత కానీ ఇంకో ఇల్లు కనిపించదని. అంటే ఆ 200 ఎకరాల భూమిలో ఉండేదెవడు? మరి ఈ నో ఫ్రాంటీర్స్ అన్నప్పుడు మనం అందరం దేశవ్యాప్తంగా విచరిస్తే ఈ పాపులేషన్ ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. ప్రాబ్లం లాంగ్వేజ్ది వస్తుంది, వన్ లాంగ్వేజ్. కానీ లాంగ్వేజ్ కంటే స్టేట్స్మెన్స్ కనుక కలిసిపోతే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను నెహ్రూ తీసుకున్న నిర్ణయమే మొత్తం రాజ్యాధినేతలు తీసుకుని హిందూ భారతదేశంలో పుట్టినవాడు భారతదేశంలో పుట్టిన వాళ్ళతో పెళ్లి చేసుకోకూడదు ఓ రూలు. ఏమై ఉండేది ఈ పాటికి 50 ఏళ్లలో మీరు ఊహించుకోండి కాస్త. పాయింట్ అర్థమవుతుందా? ఈ సమన్వయం గురించి మనం ప్రయత్నిస్తున్నాం. ఎలా జరుగుతుంది తెలియదమ్మా, మనుషులు ప్లాన్ చేసుకోవాలి, మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ సమన్వయానికి కావలసినటువంటి సెంటర్గా మౌంట్ శంబాలా డెవలప్ కాబోతోంది. నాకు తెలిసి ఇదొకటే సెంటర్ అలా ఆలోచించేది. మిగతా చోట్ల బైఫర్కేషనే పెడుతున్నాను నేను. గాయత్రి అంటే గాయత్రి అంటున్నా, లలిత అంటే లలిత అంటున్నా, శివుడు అంటే శివుడు అంటున్నా. కానీ అక్కడ కొట్టుకునే ఏర్పాటు కాదు, గ్రో అవటానికి కావాల్సింది. ఈ గ్రో అయిన వాళ్ళు సమన్వయంగా ఇక్కడ జీవిస్తారు. ఈ వన్ వరల్డ్ వన్ లాంగ్వేజ్ వన్ రిలిజియన్కి కావలసినటువంటి వాతావరణాన్ని నిర్మించుకుంటూ దానికి కావలసినటువంటి మానసిక పరిణతి, ఎందుకంటే ద మైండ్ ఆల్సో మస్ట్ ఇవాల్వ్. మనస్సు ఎదుగుతేనే చెప్పింది అర్థమవుతోంది మీకు కదా. ఇంచేత ఈ మనస్సుని ఎలాగా ఆ దిశ వైపు పెంచాలి, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఏమిటి, న్యూ ఇరా ఎడ్యుకేషన్, మైండ్ ఎలా డెవలప్ చేయాలి, ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్, పరస్పరంగా అందరూ కలిసి ఎలాగ జీవించాలి, ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్. పుస్తకాల పేర్లు చెప్తున్నాను కాదండి, మేము చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాము. మేము మిగతా వాళ్ళలాగా మారినప్పుడే మారటానికి మీరందరూ చేసుకోవటం కాదండి. వీ విల్ బికమ్ డిసైపుల్స్. అప్పుడు డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ వాల్యూమ్ 1 and 2 వచ్చాయి. అంచేత ఈ పుస్తకాలు నేను చెప్పేంత వరకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆక్కండి, చదివేసేయండి. ఈ ధోరణతో చదవాలి. చాలా మందికి ఆ పుస్తకాలు మీ కళ్ళద్దాలతో చదివారనుకోండి, చాలా చోట్ల ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకి దీక్ష ఎలా ఇవ్వాలి అనేటటువంటి దానికి ఫ్రమ్ బెంథల్ హ్యామ్ టు కాల్వరీ అని ఒక బుక్ ఉంది. అంటే క్రైస్ట్ పుట్టిన దగ్గర నుంచి ఆయన ఇంగ్లీష్లో రాశాడు కనుక అది క్రిస్టియన్స్కి ఎక్కువ ఇంగ్లీష్ అప్పుడు ఉండేది కనుక. ఈ పుస్తకాలు రాసినప్పుడు భారతదేశంలో కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎక్కువ లేరు, ఇప్పుడు ఎక్కువ లేరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. అంచేత ఆయన క్రైస్ట్ జీవితాన్ని మన దీక్షా విజ్ఞానంగా మలిచాడు. మరి మన దీక్షా విజ్ఞానము ఎవరి ఆధారంగా మలుచుకోవాలి? కృష్ణుడి జీవితం ఆధారంగా మలుచుకోవాలి. భాగవత దశమ స్కందము ఇవంతా ఆ యాంగిల్లో వస్తాయి. అంచేత కాస్త ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు డోంట్ వెయిట్ ఫర్ మీ టు ఫినిష్ ఇట్, ఇది చదివేసుకుని అండర్లైన్ చేసేసుకుని మీరు ఒక అవగాహనకి వచ్చేయండి. ఎందుకంటే డాక్టర్ అవ్వాల్సిన వాడు మెడిసిన్ బుక్స్ చదివితే డాక్టర్ అయిపోతాడు, ఇంజనీరింగ్ కావాల్సిన వాడు ఇంజనీరింగ్ బుక్స్ చదివితే ఇంజనీర్ అయిపోతాడు. ఈ సింథసిస్ ఆఫ్ అవతార్ చేసే పని మీరు చేయగలగాలి అంటే ఈ బుక్స్ చదివితే అయిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్ అవుతున్నాడు కదా, మరి బుక్స్ చదివినవాడు ఏమవుతాడు? ఖచ్చితంగా ఆ సింథసిస్ ఎలా చేయాలో అర్థమైపోతున్నాడు. ఈ 24 బుక్స్ అందుకు. దీని తర్వాత ఇంకా కొత్త బుక్స్ ఇంకా మీరు రాయాలి. అంటే ఇంకా వాళ్ళు రాసేసింది అయిపోయింది, ఇంకా వాళ్ళేం ఇవ్వదలుచుకోలేదు. వాళ్ళు ద మాస్టర్స్ హూ కంట్రోల్ దిస్ వరల్డ్, వాళ్ళు ఇవ్వదలుచుకుని ఇచ్చేశారు. ఇంకా మీరు అది చేస్తారా చేయరా, ఎన్నాళ్లలో చేస్తారు మీ ఇష్టం. దాన్ని మనసులో పెట్టుకుని ఇదమే బుక్ గ్లామర్ది వరల్డ్ ప్రాబ్లము. ఈ పుస్తకం ఇప్పుడు చెప్పే విధానం నేను కొంచెం మారుస్తున్నాను. నేను ఏంటంటే అది లైన్ బై లైన్ చదువుకున్నాను, ఎన్నాళ్ళు పట్టినా. ఇచ్చంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాక చదువుతూ ఉంటే చాలా మందికి నేను దేనికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అర్థం కావటం లే. ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను కదా, ఇదంతా ఇందులో నేను చెప్పినట్టుండదు. నేనేం చేశా, ఈ సమన్వయం ఎలా చేయాలో తెలుసుకుని దాన్ని సమన్వయం చేశా ఈ 24 పుస్తకాలని. కానీ అలా సమన్వయం చేస్తే టెక్స్ట్ బుక్స్ అవగాహనకి రావు కనుక పబ్లిషర్స్ స్టేట్మెంట్ అనేది నిన్న ట్రాన్స్లేట్ చేశాను నేను. అంతేత ఇందులో చెప్పబడింది ఏంటి అంటే ఏలిసే బెయిలీ అనేటటువంటి ఆవిడ 1935 to 1944 రాసిన పుస్తకాల నుంచి మనకి అవసరమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి అని చెప్పాడు. మొత్తం అన్నిటికీ జిస్ట్ ఏంటి అంటే అది, అంటే ఈ పుస్తకంలో ఏలిసే బెయిలీ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ నుంచి గ్లామర్ అనేటటువంటి దాని గురించి వివరించిన విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. పాయింట్ అర్థమైందా? మనం ఇప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉంటాం, టెక్స్ట్ బుక్స్ చూసి చాలా మంది రాసిన పుస్తకాలు రిఫర్ చేస్తాం. ఏ హెడ్డింగ్ లో రిఫర్ చేస్తాం? మనం ఏంటి రాయాలనుకుంటున్నాం. కెమిస్ట్రీ వాళ్ళు అయితే డాల్టన్స్ లా అన్నాం అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్స్ అన్నిట్లోనూ డాల్టన్స్ లా గురించి ఏం రాయబడిందో చదువుతాం. చదివాక ఎక్స్ట్రా పాయింట్ ఒకటో రెండో దొరుకుతాయి, అది దొరికినవి యాడ్ చేసుకుంటాం. అంటే ఇదంతా మనం ఏం చేసాం? సింథసైజ్ చేసాం, సరేనా? మరి పుస్తక ఆవిడ చీరలు
వచ్చాయా?
తాళాలు బద్దలు కొట్టాలి. సరేలే, ఇట్స్ ఓకే, దామ్మ చప్పట్లు కొట్టండి. మీకు ఫుల్ మార్క్స్ దా, చెప్పింది తక్షణం వీళ్ళు ఎవరు చేయటం లేదయ్యా. యు ఆర్ ఏ గుడ్ బాయ్. ఒప్పుకుంటావా?
ఒప్పుకుంటావా?
చెప్పగానే వచ్చాడు కదా. ఇంకా టైం దేనికి పట్టింది ఇతనికి? ట్రాన్స్పోర్ట్. గుడ్ బాయ్. ఇంకా చెప్పు. ఇప్పుడు అర్థమైందా? ఎంత ఈజీగా మనం ఇప్పుడు కోరిలేట్ చేసుకోవచ్చు. కోరిలేట్ తక్షణం జరగాలి, లేకపోతే తర్వాత అండి అక్కడ నేను ఇల్లు తీసేసుకున్నానండి, అద్దె ఇచ్చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మిలిటరీలో ఇలాగా చెట్లన్నీ కొట్టుకుంటూ 3 రోజులు అవస్థపడి వెళ్తావు, ఈ లోపల కమాండర్ ఏమంటాడు? కుదరదు ఇటు రా అంటావు, చెట్లన్నీ కొట్టుకుంటూ ఇటు వెళ్తే నేను అటు వస్తాను అంటావా? అను అందుకే గురువు గారు దీనికి చాలా స్పెషల్ గా యుగ సైనికులు అని పేరు పెట్టాడు. ఆయన డైరెక్ట్ గా చెప్పాడు ఇట్ ఈస్ ద మిలిటరీ అని ఆయన. కానీ మిలిటరీ అంటే ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక సమన్వయకర్తలు అనుకున్నాం. ఎందుకంటే పేరు బట్టి మనుషులు గాభరా పడతారు తప్ప ఏం చేస్తున్నారో చూడరు. ఇంచేత మనం సమన్వయకర్తలం మాత్రమే, అనుసంధానకర్తలం మాత్రమే. రైట్, ఇంకా డైరెక్ట్ గా మనం పుస్తకంలోకి వెళ్దాం. ఈ పద్ధతిగా వెళ్దాం. ఇంగ్లీష్ లో చదువుతాను, తెలుగు చెప్తాను, వివరణ అవసరం అయితే వివరణ ఇస్తాను, లేకపోతే ముందుకెళ్ళిపోతూ ఉంటా. సర్టెన్ ప్రిలిమినరీ క్లారిఫికేషన్స్, కొన్ని ప్రాథమిక విషయాల మీద అవగాహన. కొన్ని ఇది రికార్డ్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు రాసుకునే అవస్థ పడకండి, తర్వాత సెట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. సర్టెన్ ప్రిలిమినరీ క్లారిఫికేషన్స్, కొన్ని ప్రాథమిక విషయాల మీద అవగాహన. ఆల్ గ్రూప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈసోటెరిక్ వర్క్ హ్యావ్ దేర్ ఓన్ ధర్మ ఆర్ డ్యూటీ అండ్ ఆల్ హ్యావ్ దేర్ పిక్యులర్ ఆబ్జెక్టివ్. ఈసోటెరిక్ వర్క్, రహస్యమయ సాధనల గురించి ఏ సమూహాలు అయితే పనిచేస్తున్నాయో ప్రతి సమూహానికి దానిదైన ఒక ధర్మము ఉంటుంది, దానిదైన ఒక డ్యూటీ ఉంటుంది. ఈ ప్రతి సమూహానికి కూడా దానిదైన ఒక విలక్షణమైన లక్ష్యము ఉంటుంది, పిక్యులర్ ఆబ్జెక్టివ్. ఇంకా దీనికి వివరణ ఏంటంటే ధర్మ అన్నాడు. ఈ ధర్మ అనే దానికి మీరు గుర్తుంచుకోండి, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణుడు ఈ గ్రూప్ వర్క్ గురించి చెప్పాడు. స్వధర్మము అంటే హిందువుల ధర్మము, ముస్లిముల ధర్మము అని కాదు. స్వధర్మే నిధనం శ్రేయ అంటే ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ధర్మ, ఆ ధర్మం ఏంటో తెలుసుకోవాలన్నాడు. రెండోది ఏం చెప్పాడు, సమూహానికి ఉండేటటువంటి ఈ ధర్మము దానిదైన విలక్షణ లక్ష్యము కొరకు పాటుపడాలి, పిక్యులర్ ఆబ్జెక్టివ్. అంచేత ఈ సమూహం యొక్క లక్ష్యము మిగతా ఒకటి చేయడు. కంపెనీస్ చాలా బాగా చేసుకుంటున్నాయి. ఉదాహరణకి హెచ్ఎంటీ కంపెనీ, వాచ్ కంపెనీ, దాని ఆ టైనీ స్క్రూలు ఒక గ్రూప్ తయారు చేస్తుంది, స్ప్రింగ్స్ ఇంకో గ్రూప్ తయారు చేస్తుంది. ఎక్కడో పక్కపక్క ఊళ్ళల్లోనే కాదు, దానికి కావాల్సినటువంటి ఆ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ ఇంకో కంపెనీ తయారు చేస్తుంది, డైల్ ఇంకో గ్రూప్ తయారు చేస్తుంది. ఆ గ్రూప్ డైలే తయారు చేస్తుంది, ఈ గ్రూప్ స్క్రూయే తయారు చేస్తుంది, ఈ గ్రూప్ స్ప్రింగే తయారు చేస్తుంది. ఇవన్నీ ఒక చోట చేరతాయి. అక్కడేం జరుగుతుంది, ఈ స్క్రూ ఎక్కడ పెట్టాలో, ఈ డైల్ ఎక్కడ పెట్టాలో, అవన్నీ అసెంబుల్ అవుతాయి అక్కడ. అంచేత ఈ సమూహాలు ఉన్నాయే, ఆ సమూహము చేసేటటువంటి పని ఇంకోటి చేస్తే వాడు మూర్ఖుడు. స్క్రూలు తయారు చేసేటటువంటి సమూహము కాదండి, నేను డయల్ కూడా తయారు చేస్తాను, ఒప్పుకుంటావా? అందువల్ల హిందువులు హిందువుల్లాగే జీవించాలి అన్నయ్యవారు, ముస్లింస్ ముస్లింస్ లాగే జీవించాలి, క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ లాగే జీవించాలి. ఇంకేంటే వాళ్ళ విలక్షణ లక్ష్యం ఏంటో తెలిస్తే ఇప్పుడేంటి, ఆ గ్రూప్స్ వచ్చేసాయి. క్రిస్టియానిటీ ఈజ్ డూయింగ్ ఇట్స్ ఓన్ వర్క్, హిందూయిజం ఈజ్ డూయింగ్ ఇట్స్ ఓన్ వర్క్. మళ్ళా హిందూయిజంలో మళ్ళా అనేక సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇంకేంటి, ఇప్పుడు స్క్రూ తయారు చేయాలనుకోండి, దానికి బ్రాస్ కావాలి, ఐరన్ కావాలి, ఐరన్ తయారు చేసే సమూహం వేరు, ఐరన్ ఫ్యాక్టరీ. ఈ కలగలుపు చేసేటటువంటి అల్లాయ్ తయారు చేసే ఫ్యాక్టరీ వేరు. అర్థమవుతుందా? ప్రతి దాని సమూహాలకి ఒక విలక్షణమైనటువంటి లక్ష్యం ఉంది. అంచేత ఇవి రెండు అండర్లైన్ చేసుకోండి, దేర్ ఓన్ ధర్మ అండ్ దేర్ పిక్చ్యులియర్ ఆబ్జెక్టివ్. అలాగే మన సమూహాలలో కూడా నేను ఈ పిక్చ్యులియర్ ఆబ్జెక్టివ్ కోసమే మిమ్మల్ని వేరువేరుగా చేస్తున్నాను. అంతే కాదండి, మేము అలాగే చేస్తామండి అంటే మరి మీకు అర్థం కాలే. అంతేత ఏం చెప్తున్నాను ఇంకా బాబు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు నాకు. అంతేత మీరేం చేయాలి, నేను గీసిన గీత దాటకండి, అది దీని ఆధారంగా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి.
ఇన్ ఆర్డర్ దట్ యూ మే క్లియర్లీ విజన్ వాట్ యూ యాజ్ ఆస్పిరెంట్స్ టు డిసైపుల్షిప్ హ్యావ్ టు డూ అండ్ సో ఇంటెలిజెంట్లీ కోఆపరేట్ ఐ విల్ కాన్స్టెంట్లీ స్టేట్ ద పర్పస్.
మీకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చి ఔత్సాహికుల నుంచి శిష్యులుగా మారటానికి మీరు ఏమి చేయాలి, ఆ ఏమి చేస్తూ పరిపూర్ణ అవగాహనతో పరస్పరము ఎలాగ మీరు పనిచేయాలి అనేది చెప్పటానికి నేను ఈ కింద విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఆస్పిరెంట్స్ డిసైపుల్షిప్, ఎప్పుడు కూడా ఆస్పిరెంట్స్ డిసైపుల్షిప్ కి మధ్య తేడా తెలియక మనం ఎప్పుడు ఆస్పిరెంట్స్ డిసైపుల్షిప్ కల్పేసుకుంటాం. మనం ఇప్పుడు ఆస్పిరెంట్స్ మాత్రమే, వీఆర్ నాట్ డిసైపుల్స్ ఆఫ్ ఎనీ గురు. గురుసత్తా బొమ్మ పెట్టాం అక్కడ, థియోసాఫికల్ సొసైటీ అంటాం. దానికి ఒక పిక్యూలియర్ ఆబ్జెక్టివ్ ఉంది, దాని ధర్మ ఉంది. థియోసాఫికల్ సొసైటీ ఇస్ ఎ గ్రూప్, దానికి కావాల్సినటువంటి ఓన్ ధర్మ ఉంది, పిక్యులర్ ఆబ్జెక్టివ్ ఉంది. అందువల్ల వాళ్ళు మిగతా వాళ్ళతో కలవకూడదు, అవునా? లహరీ మాషియా గ్రూప్ పిక్యులర్ ఆబ్జెక్టివ్, ఓన్ ధర్మ. ఇది మాటలు నేను రిపీట్ చేస్తున్నది, మళ్లీ మళ్లీ అవగాహన చేసుకోండి. ఎందుకు ఇది, మీరు మీ గ్రూప్ లో గుర్తించగలగాలి. మీ ధర్మ ఏంటో గుర్తించగలగాలి. ధర్మ అంటే ఏంటి? ఉప్పు ఉప్పుగా ఉంటుంది, ఎందులో కలిపినా ఉప్పగానే ఉంటుంది. అది ఉప్పు వేరుగా ఉన్నా ఉప్పగానే ఉంటుంది. ఉప్పు నిమ్మకాయ రసంలో కలిపామనుకోండి, ఉప్పు ధర్మ పోతుందా? దాంతోపాటు నిమ్మకాయ ధర్మ కూడా కలుస్తున్నది, వేరే విషయం. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను, నువ్వు ఇంకో గ్రూప్తో కలిసినా నీ ధర్మం పోకూడదు. వంకాయ దాని ధర్మం ఉంది, ఆయిల్ దాని ధర్మం ఉంది, కారము దాని ధర్మం ఉంది, చింతపండు దాని ధర్మం ఉంది, ఇవన్నీ కలిపి మీరు వంకాయ కూర చేసుకున్నారు. ఈ వంకాయ కూరలో ఈ పదార్థాల ధర్మాలు పోయాయా, ఉన్నాయా? వంకాయ వంకాయలాగే ఉంటుంది, ఎందులో కలిపినాను. ఉల్లిపాయ ఉల్లిపాయలాగే ఉంటుంది, ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, కారం కారంగానే ఉంటుంది. కానీ ఇవన్నీ కలిస్తే ఆ వచ్చిన కూర అది వంకాయ కాదు, ఉల్లిపాయ కాదు, అదేదో. ఇట్ ఈస్ సంథింగ్ సింథసైజ్డ్, సమన్వయం చెందినటువంటి పదార్థం. అంచేత ఈ ధర్మ అనేటటువంటిది మీరు మర్చిపోకూడదు. మీరు ఏ గ్రూపులో ఉన్నా కూడా మీకు ఒక విశిష్టమైనటువంటి ధర్మం ఉంటుంది. విచిత్రత ఎక్కడొచ్చింది అంటే, మీరు ఇంకో ధర్మానికి వెళ్తే వెళ్ళగలము అనుకోవటం. ఇంకో ధర్మానికి నువ్వు వెళ్ళలేవు. ఉప్పు పంచదారగా మారిపోయింది అనుకుందాం. ఇక్కడ ఉప్పు ఉంది, ఇక్కడ పంచదార ఉంది. ఈ ఉప్పుకు మూడు వచ్చి ఏమైపోయింది? అది పంచదారగా మారిపోయింది. మారిపోతే అది పంచదార అవుతుందా ఉప్పు అవుతుందా? ఉప్పు అవ్వదుగా. ఇంకా అర్థమైందా చెప్పింది? అంచేత యు కాంట్ చేంజ్ యువర్ ధర్మ. హైపోథెటికల్ గా ఉప్పు పంచదార అవుతే ఏమవుతుంది అంటే నువ్వు ఊహించుకోవడానికి సంభవం ఉంది, కానీ నువ్వు నీ ధర్మాన్ని మార్చుకోలేవు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. మారవటానికి ట్రై చేస్తే ఏమవుతావు? నటించగలం అంతే. నటన ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడైనా నిన్నది కొంప ముంచుతుంది. పరధర్మో భయావ, బీ న్యాచురల్. మా ధర్మం ఏంటో తెలియదు అన్నాడు కృష్ణుడు. అంటే సహజం కర్మ కౌంతేయ సదోషం పినచ్చది. సహజంగా నువ్వు ఎలా చేయదలుచుకున్నావు అలా చేయి. కానీ ఇక్కడ కొరకు వచ్చేసరికల్లా మీరు ఎలా ఆలోచిస్తారు? మాస్టర్కి దిష్టం అవుతుందా అవదా? కొంప ముంచారు మీరు. ఇంచేత మాస్టర్కి ఏది ఇష్టమో మీకు తెలుసుకోగలిగితే మీకు మాస్టర్ ఎందుకు? ఇంకా ఇఫ్ యు నో వాట్ ఐ వాంట్, ఐ నీడ్ నాట్ బి యువర్ టీచర్. మాస్టర్ గొప్పతనం ఎప్పుడవుతుంది అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి 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 చివరికి మీ అలవాట్లు నా అలవాట్లుగా మార్చగలగాలి, అంతే కదా. ఇంజనీరింగ్ రాని వ్యక్తిని ఐదేళ్లు వాయించి 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 ఏం చేస్తాం? ఇంజనీర్గా మారుస్తాం. ఆ ఇంజనీర్గా మారినవాడు ఇంజనీర్ కానివాడు చచ్చినా అవ్వలేడు, అవ్వగలడా? వాడు ఏ ఉద్యోగం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా ఆ ధర్మం పోదు ఇంకది. పాయింట్ అర్థమైందా? ఆధ్యాత్మిక జగత్తులో అది రావటం లేదు, అంతా అర్థమైపోయింది అనుకుంటారు వాళ్ళు. ఇంచేత ఆ అపోహ కలగ చేశాం మనం. చెప్తున్న టీచర్లు అది అంత సింపుల్ కాదు, మీ అంతటి మీరు ఏమీ చేయకండి. పూర్వకాలం స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ వల్ల గ్రూప్ వర్క్ దెబ్బతింటుంది. హిందూ హిందూగానే జీవించాడు ఓకే, ముస్లిం ముస్లింగానే జీవించాడు ఓకే, క్రిస్టియన్ క్రిస్టియన్ గానే జీవించాడు ఓకే. వీళ్ళు ముగ్గురు కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు చేయలేరుగా. ఇప్పుడు ఆ కాలం వచ్చింది. అంతేత ఈ మతాలన్నీ ఎగిరిపోతాయి ఇంకా, కానీ ఆ ధర్మాలు ఎగిరిపోవు. ఆ తేడా అర్థం అవ్వాలి మీకు. ఇందువల్ల ఆ ధర్మాలు ఒక పిక్యులర్ లక్ష్యం వైపు ఉన్నాయి. దే లీడ్ యూ సమ్వేర్. మనకది మర్చిపోయాం మనం, ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు అది. అంతేత ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు? ఆస్పిరెంట్స్ టు డిసైపుల్షిప్. మనం ఔత్సాహికులం. ఈ సింథసైజ్ ఎలా చేసుకోవాలి, దీనివల్ల ఎలా అవుతుందని ఉత్సాహం ఉంది మనలో, బట్ వీఆర్ నాట్ డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే ఏంటి? ఇంకా కరిష్యే వచనంత. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాక ప్రాక్టికల్స్ చేస్తే ఇలా కాదండి నేను ఇలా చేస్తానన్నాడు అనుకోడు, చేస్తా. చేస్తే ఏమవుతుంది? అసలు ల్యాబ్ ఎగిరిపోవచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అవుతే ల్యాబ్ ఎగిరిపోతుంది. అంచేత ప్రస్తుతం మనం ఔత్సాహికులు మాత్రమే అంటే అర్థం ఏంటి? మీకు ల్యాబ్లోకి ఎంట్రీ లేదు. మిమ్మల్ని మీ ఉత్సాహం ఎంతో చూసుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే వీడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ర సాదాత్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. గ్లామర్ అన్నా మోహం అన్నా ఒకటే. ఇంగ్లీష్లో గ్లామర్ అంటాం, తెలుగులో మోహం అంటాం. అంచేత ఈ బుక్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మోహం పోతుంది మీకు, గ్లామర్ పోతుంది. ఈ గ్లామర్ జ్వాలాకులు ఏమంటున్నాడు? మీ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య. ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ మోహం ఉంది. ఈ మోహం పోతే తప్ప, ఈ గ్లామర్ పోతే తప్ప నువ్వు ఔత్సాహికుడి నుంచి డిసైపుల్గా మారవు. అంచేత ఈ ఔత్సాహికత శిష్యత్వత లేకపోతే శిష్యత్వము తేడా అర్థం అవ్వాలి మీకు. ఉత్సాహం అంటే ఏంటి అంటే కార్ డ్రైవ్ చేసేయాలనే ఉత్సాహం ఉంది, గబగబ వెళ్ళిపోదాం అనే ఉత్సాహం ఉంది. కానీ ఒక డిసైప్లిన్ కి లొంగి ఈ ఈ పార్టీని ఈ యంత్రాన్ని ఇలా ఉపయోగించుకుంటేనే మనము కరెక్ట్ గా కారుని ఉపయోగించుకోగలము అని నేర్పే టెక్నాలజీ ఉందే అది శిష్యత్వం. కానీ శిష్యత్వం ఎప్పుడొస్తుంది నీకు? నువ్వు డ్రైవర్ చెప్పినట్టు వింటే, నీ టీచర్ చెప్పినట్టు వింటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ లాజిక్ చెప్పావు అనుకో. ఎందుకంటే ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ లాజిక్. నేను ఎడం వైపు ఉన్నదే ఎందుకండి నొక్కాలి బ్రేక్కి? బ్రేక్ ఎడం వైపునే ఉండేది. నేను కుడి వైపు నొక్కుతాను నాకు తెలియదు. తప్పు చెప్తున్నాడా? సరే, అంతేత కుడి వైపు ఉన్న యాక్సిలరేటర్ నొక్కుతాను నేను అంటే ఏమవుతుంది? అంటే అక్కడ లాజిక్ ఏం లేదు. నేను కుడి చేత్తోనే అన్ని పనులు చేస్తాను కనుక కుడికాలతోనే చేస్తాను. అసలు ఎడంకాలు ఉపయోగించనండి. మీకు తెలీదు మా ధర్మంలో ఎడమ అంటే. పాయింట్ అర్థమైంది. ద డిసైపుల్షిప్ అనగానే యు ఆర్ ఫినిష్డ్. ఇంకా ఎవడు ఉంటాడు? నేర్పేవాడు ఉంటాడు. ఇంకా నేర్పేవాడికి నువ్వు ఎంత లొంగితే అంత తొందరగా ఆ సబ్జెక్ట్ వస్తుంది నీకు. అంచేత మనం అంతా కూడా ఔత్సాహికులే. నేర్పేవాడు చెప్పినట్టు వినాం. మీరేదో లాజిక్ చెప్తారు. కాదు, మీరు అప్పుడు అలా అన్నారు కదా. అప్పుడు అలా అన్నాను సరే, అప్పుడేదో చాలా బాగా చెప్పేవారండి. ఇప్పుడు మీరు బాగా చెప్పటం లేదండి. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్లో పసే లేదండి. అసలు మరి అంత గొప్ప సబ్జెక్ట్ అర్థం చేసుకున్నవాడు నా అంతవాడు ఎందుకు అవ్వలేదో నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ అర్థం అయిపోయిన తర్వాత అక్కలే కెమిస్ట్రీ అర్థం అయిపోయాక కెమిస్ట్రీ టీచర్ దగ్గరికి వెళ్ళాలా? అంటే ఏంటిది, దాన్ని వాక్ యొక్క లోలుపుతా అనొచ్చేమో, నాలిక ఎలాగైతే రుచికి బానిస అయిపోతుందో బుర్ర కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలకి బానిస అయిపోతుంది. చదువుకుంటూ పోతూ ఉంటాడు. మాకు గురువు గారు ఉండేవారు గుంటూరులో. నేను జపం చేస్తూ, నేను 40 మాలలు జపం చేస్తే కానీ అసలు నేను ఆసనం మీద నుంచి లేవనండి. ఒక్కొక్క రోజు 60 మాలలు కూడా చేస్తున్నాను. 40 మాలల కంటే తక్కువ జపం చేస్తే అసలు ప్రశ్నే లేదండి, తృప్తి ఉండదు అన్నాడు. నువ్వు జపం మానే అన్నాడు ఆయన. ఎందుకు? నువ్వు 40 మాలలు జపం చేస్తే కానీ నీకు తృప్తి ఉండదనే అర్థమైంది తప్ప అసలు జపం ఎందుకు చేస్తున్నావో నీకు తెలియలేదు. నేను రోజు కాలేజీకి వెళ్తే కానీ నాకు అన్నం అరగదు కనుక ఎండాకాలంలో కూడా కాలేజీకి వెళ్తానన్నాడు అనుకోడు. సెలవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ ఫూలిష్నెస్. ఎండాకాలంలో సెలవు రోజుల్లో పాయింట్ అర్థమవుతుందా? ఔత్సాహికతకి డిసైపుల్షిప్కి అది తేడా. ఔత్సాహికత ఏం చెప్తుంది అంటే నాకు దాని తర్వాత ఇంకోటి ఏదైనా పడుతుందా? దాని తర్వాత కాదే, ముందు చేయి. ఇప్పుడు వేటపాలనే వెళ్ళాలి అంటే ముందు మోక్షంబల దిగాలి. దిగాక సరే బాబు బాట సింగారం ఏదో అక్కడికి, తర్వాత ఏదో బస్సు వస్తుంది, బస్సు ఎక్కువ, తర్వాత అలాగే నువ్వు అడుగుతూ పోయావు. ఈ గురువు కూడా బుద్ధి లేకుండా చెప్పుకుంటూ పోయాడు. మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటావు. అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ ఇలా ఉంటాయి, ఎలా ఉంటాయి. పొద్దున్న 4 గంటలకు ఎప్పుడో మొదలెట్టారు ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మొదలెట్టాక సాయంత్రం వరకు మాట్లాడేసుకున్నారు. అహో వేటపాలెంలో అక్కడ అలా ఉంటుంది అని. చివరికి వీళ్ళు ఎక్కడున్నారని అదమ్మా శమ్మ. అది ఔత్సాహికత. తర్వాత కాదు. నిజంగా వెళ్ళదలుచుకున్నవాడు ఏం చేస్తాడు? దిగు మనుషు శంబాలా దిగిపోయాక అడుగుతాడు వాడు ఏం చేయాలని. సరే బస్సు ఎక్కు, ఎక్కడ వరకు? వేటపాలెం వరకు. ఎక్కి కూర్చుంటాడు. ఎక్కి కూర్చున్నాక కండక్టర్ని అడుగుతూ ఉండడు, వేటపాలెం వచ్చిందా, వేటపాలెం వచ్చిందా అని ప్రతి 5 నిమిషాలకు అడగడు. ఏం చేస్తాడు? ఒక ఐడియా ఉంటుంది కదా, 7 గంటలు ఎంతో పడుతుందని. అంతేత 6.5 గంటలు ఎంతో అయ్యాక ఏమయ్యా ఇంకా దగ్గర పడ్డావా, ఓ 10 కిలోమీటర్లు ఉంది అన్నాక అప్పుడు మనం కాస్త మాట్లాపి కదా. పాయింట్ అర్థమైందా? డిసైపుల్ చేసేది ఇదన్నమాట. ఔత్సాహికులు చేసేది ఆ తర్వాత. అది క్లారిఫై చేసుకోండి. అంచేత ఇన్ ఆర్డర్ దట్ యు మే క్లియర్లీ విజన్ వాట్ యూ యాజ్ ఆస్పిరెంట్స్ టు డిసైపుల్షిప్ హ్యావ్ టు డూ. ఔత్సాహికుల నుంచి శిష్యులుగా మారటానికి మీరేం చేయాలో తెలియటానికి నేను ఈ పుస్తకంలో క్లియర్ కట్ గా కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. అండ్ సో ఇంటెలిజెంట్లీ కోఆపరేట్, ఐ విల్ కన్సైజ్లీ స్టేట్ ద పర్పస్. అని చేత ఈ కార్యక్రమానికి, ఏ కార్యక్రమానికి అంటే ఈ పుస్తకం యొక్క కార్యక్రమం ఏంటి అంటే గ్లామర్ పోగొట్టుకోవడం, మోహం కోగొట్టుకోవడం. అంటే మోహం అంటే ఏంటో తెలియాలి, అది ఎలా పోగొట్టుకోవాలో తెలియాలి. దాని గురించి నేను మీకు సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్తున్నాను.
Or obligation, and it is your definite and specific obligation to develop the intuition. The means or methods whereby this development is to be brought about can be by the study of symbols.
Ikkada dharma means duty or obligation, and it is your definite and specific obligation to develop the intuition. Spashtanga em cheptunnadu ante dharma ante intuition develop avvali. అర్థమవుతుందా? మళ్ళీ ఆ సెంటెన్స్ చూడండి. ధర్మ అనగా డ్యూటీ లేక ఆబ్లిగేషన్, బాధ్యత. ధర్మ అనగా డ్యూటీకి తెలుగు ఏం చెప్తాం? కర్తవ్యం. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. అంతేత ధర్మ మీన్స్ కర్తవ్యము లేక బాధ్యత. నీ యొక్క డెఫినిట్ అండ్ స్పెసిఫిక్ బాధ్యత ఏమిటి అంటే టు డెవలప్ ఇంట్యూషన్. అంటే నీ యొక్క ధర్మ ఏమిటి అంటే ఇంట్యూషన్ ని డెవలప్ చేసుకోవాలి. ఇంట్యూషన్ ని డెవలప్ చేసుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు డాక్టర్ పుస్తకాలు చదువుతాడు, చదివి చివరికి వాడి డ్యూటీ కానీ ఆబ్లిగేషన్ కానీ ధర్మ కానీ అంటే పుస్తకం చదవకుండా రోగి వచ్చినప్పుడు దానికి తగిన మందు ఇవ్వగలగాలి. ఉన్నది పుస్తకంలోనే ఆ మందు, కానీ వాడు డాక్టర్ అయిపోగానే అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంట్యూషన్ లోకి వెళ్ళింది. అంటే ఏ మందు ఇవ్వాలి అనేది పుస్తకం చెప్పదు. ఇంకా ఏం చెప్తుంది? ఇంట్యూషన్, నీ లోపల ఉన్నటువంటి జ్ఞానము నీకు చెప్తుంది ఏ మందు ఇవ్వాలి అని. అంచేత స్టూడెంట్ ధర్మ ఏంటి? ఆ విద్యను ఇంట్యూషన్ గా మార్చుకోవటం. అంతేగా మెడిసిన్ చదువుకునేవాడి యొక్క ధర్మ ఏంటి? ఏ రోగి వచ్చినా వాడి లోపల నుంచి మందు పేరు రావాలి, పుస్తకం చూసి కాదు. హోమియోపతి మీద మనుషులకి ధైర్యం రాకపోవటానికి అది ఒక్కటే కారణం. హోమియోపతి డాక్టర్ ఇమ్మీడియట్ గా పుస్తకం తీస్తాడు వాడి ముందే, ఎంత గొప్ప డాక్టర్ అయినా. నువ్వు ఎప్పుడైతే పుస్తకం చూసావో ఇట్ ఈస్ నాట్ ఇంట్యూషన్. ఎప్పుడైతే అది ఇంట్యూషన్ కాదో కరెక్ట్ మందు రాదు. ఇది చాలా అర్థం చేసుకోండి. అంచేత అస్తమానం గురువుని అడగం మనం. మీకు ఇంట్యూషన్ లో గురువు లేకుండా నీ లోపల నుంచి రావాలి. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే కృష్ణుడా, మిమ్మల్ని నీ లోపల ఉన్నటువంటి అహం, ఐ కాన్షియస్నెస్, చప్పట్లు కొడుతోంది. పర్వాలేదమ్మా, అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు వాట. లేదు, కంప్యూటర్ చప్పట్లు కొట్టింది, మీరు చప్పట్లు కొట్టలే. అర్థమైందా? ఇప్పుడు అది చెప్తున్నాడు అక్కడ. ధర్మ మీన్స్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్, అండ్ ఇట్ ఈజ్ యువర్ డెఫినెట్ అండ్ స్పెసిఫిక్ ఆబ్లిగేషన్ టు డెవలప్ ది ఇంట్యూషన్. ధర్మ అనగా కర్తవ్యము లేక బాధ్యత. ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము బాధ్యత ఏమిటి అంటే ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవటం. The means or methods whereby this development is to be brought about can be by the study of symbols. Inka intuition develop chesukotaniki ekaika margamu enti ante sanketalu meeru upayoginchukovali. Sanketalu ante aksharalu kuda sanketale. Idi A ane sanketamu. Nu inko sanketam edaina pettukunna adi A ayyedi. Point ardhainda? A ane aksharamu A ane uchcharanaki raasukunnaru meeru. మీరు అందరికీ ఏం చెప్తున్నారు? ఏ అంటే ఇది. అంటే ఇప్పుడు ఆ అనే అక్షరం రాశారనుకోండి, ఆ అనే అక్షరము తమిళం వాళ్ళు ఒకలాగా రాస్తారు, సంస్కృతం వాళ్ళు ఒకలాగా రాస్తారు. కానీ ఈ డిఫరెంట్ సింబల్స్ ఒకే ఇంట్యూషన్. ఆ అంటే ఆ సింబల్ చూడగానే నీకేమొస్తుంది లోపల నుంచి? ఆ అనే శబ్దం వస్తుంది. పాయింట్ అర్థమైంది కదా? అంచేత The means or methods whereby this development is to be brought about can be by the study of symbols. అంచేత ఈ లోపల ఉన్నటువంటి అంతఃస్ఫురణ ఇంట్యూషన్ దేని వల్ల వికసిస్తుంది అంటే స్టడీ ఆఫ్ సింబల్స్, సంకేతాల అధ్యయనము వల్ల. అంచేత స్టడీ ఆఫ్ సింబల్స్ ఇంపార్టెంట్ వర్డ్. దీనివల్ల ఏం డెవలప్ అవుతుంది అంటే ఇంట్యూషన్. అంచేత మనం ఏమనుకోవచ్చు, ఇంట్యూషన్ ఈజ్ డెవలప్డ్ బై స్టడీ ఆఫ్ సింబల్స్. ఇప్పుడు ఉదాహరణకి రామాలయానికి వెళ్ళావు, రాముణ్ణి చూసావు నువ్వు. ఆ రాముణ్ణి చూడగానే నీ కృష్ణుడు గుర్తురాడు. ఎవడు గుర్తొస్తాడు? రాముడు. రాముడు అంటే ఎవడు? ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాతని వాడు, మాట ఇస్తే మాట వెనక్కి తీసుకోనివాడు. ఈ మూడు లక్షణాలు రాముడివేనా ఇంకా ఎవరివైనా? ఎవరైనా చేసుకోవచ్చు. దేవాలయాలకు అందుకు వెళ్తాం. రాముడి యొక్క దేవాలయానికి రాముడు నీ పని చేసి పెట్టడానికి కాదు, ఆయనైనా నౌకరా నీ పని చేసి పెట్టడానికి. ఎందుకు వెళ్తాం? ఈ లక్షణాలు డెవలప్ చేసుకోండి. కానీ సమస్య ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ దేవాలయానికి వెళ్తావో ఆ వాతావరణానికి వెళ్తావో నీ రోగం పోతుంది, నీ కోరికలు తీరుతాయి. ఎలా తీరుతాయి ఏమిటి అనేది మళ్ళీ అది ఒక వేరే సైన్స్. అది అంతేత ఏమన్నారు మన ఋషులు వాళ్ళు, నీకు అర్థమైనా అర్థమైపోయినా ఇంత గొడవంతా ఎందుకయ్యా, ఇంట్యూషన్ ఎందుకు, ఈ గురువు చెప్పినటువంటి పాటలు పట్టం ఎందుకు, ఏం చేయాలి నువ్వు? బుద్ధిగా దేవాలయానికి వెళ్ళిపో, పొద్దున్న సాయంత్రం వెళ్ళు, ఆటోమేటిక్గా నీ జీవితం లైన్లో పడిపోతుంది. వెళ్ళిన వాళ్ళకి తెలుసు, మన పూర్వీకులు అలా వెళ్ళేవారు దేవాలయంలో వెళ్ళు, వాళ్ళ జీవితం చాలా పద్ధతిగా ఉండేది, ఖచ్చితంగా మనకంటే చాలా ఆనందదాయకంగా ఉండేది. ఐ వుడ్ ఆస్క్ యూ టు నోట్ దట్ జనరాలిటీస్ కన్సర్నింగ్ ద ఇంట్యూషన్ అండ్ అటెంప్ట్స్ టు డిఫైన్ ఇట్ ఆర్ వెరీ కామన్, బట్ దట్ ఎ రియల్ అప్రిషియేషన్ ఆఫ్ ఇట్ ఈజ్ రే. ఒక విషయం గుర్తుంచుకోండి, అంతఃస్ఫురణ ఇంట్యూషన్ గురించి చాలా విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, జనరల్గా సాధారణంగా చాలా విషయాలు అందరికీ తెలిసి ఉంటాయి. అండ్ అటెంప్ట్స్ టు డిఫైన్ ఇట్ ఆర్ వెరీ కామన్. అంతఃస్ఫురణ అంటే ఇది, అంతఃస్ఫురణ అంటే అది అని కూడా నువ్వు దాన్ని నిర్వచించవచ్చు. కానీ నిజంగా అంతఃస్ఫురణ అంటే ఏమిటి అనేది ఎవరికి తెలియదు, వెరీ రేర్, చాలా తక్కువ మందికి ఆ లోపల నుంచి వచ్చినటువంటి అంతఃస్ఫురణ అర్థమవుతుంది. అక్కడ గందరగోళం పడతారు మనం. లోపల నుంచి అనేక భావాలు వస్తూ ఉంటాయి. మరి నా లోపల నుంచి వస్తున్నటువంటి అనేక భావాలు అంతఃస్ఫురణ లేకపోతే నా మనోభావాలేనా? నీ మనోభావాలు అవుతే డేంజర్, అంతఃస్ఫురణ అవుతే నో డేంజర్. అంచేత ఏం చెప్తున్నాడు అక్కడ, అంతఃస్ఫురణ వస్తోంది అనుకునే భ్రమలోనూ ఉండవచ్చు, బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ వెరీ రేర్. అంటే అంతఃస్ఫురణ మీకు సాధారణంగా సైంటిస్టులకి ఒక్కసారి తగులుతుంది, వాళ్ళ జీవితంలో ఒకే ఒకసారి తగులుతుంది వాళ్ళకి, నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది, తర్వాత అంతా కూడా దాని మీద ఆధారపడే తప్ప ఇంకా కొత్త అంతఃస్ఫురణలు ఏవి రావు. ఎడిసన్కి కాబోలు ఆల్మోస్ట్ 999 అంతఃస్ఫురణలు వచ్చాయి, ఇన్స్పిరేషన్, కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టగలిగాడు. అయితే మామూలుగా ఒక మంచి డాక్టర్కి కానీ వాళ్ళకి కానీ, ఇప్పుడు క్యాన్సర్ ఉంది, మందులు కనిపెట్టడానికి డాక్టర్స్ పనిచేస్తున్నారు, ఎవడికో వస్తుంది అంతఃస్ఫురణ, వాడు క్యాన్సర్కి మందు పట్టుకుంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఇంకా మాకు అంతఃస్ఫురణ రాలేదు అని.
We are told by physicians and scientists that thousands of cells in the human brain are still dormant and consequently that the average human being uses only a small part of his equipment.
మనకి ఫిజిషియన్స్ అంటే డాక్టర్లు, సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్లో చాలా తక్కువ కణాలనే మనం ఉపయోగించుకుంటున్నాము. అంచేత అతి సాధారణ వ్యక్తి, మామూలుగా జన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి తన బ్రెయిన్ యొక్క అతి చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. నెక్స్ట్,
and it is these cells which must be roused into activity before there can be any real intuitive perception, which when aroused will manifest soul control, spiritual illumination, true psychological understanding of one's fellow man, and the development of the true esoteric sense, which is the objective before you at this time.
ఇక్కడ మన బ్రెయిన్ లో చాలా తక్కువ సెల్స్ మనం ఉపయోగించుకుంటున్నాం అన్నాం. బ్రెయిన్ లో పీనియల్ గ్రంథి ఎక్కడున్నదో, అంటే మన సహస్రార చక్రము శిరస్సులో ఎక్కడ మనం చూపించుకుంటామో, సహస్రార చక్రం శిరస్సులో లేదు. మళ్లీ మళ్లీ అది గుర్తుంచుకోండి, సహస్రార చక్రము యొక్క గ్రంథి అక్కడ ఉన్నది. అంచేత మనం కాస్త పేరు మార్చేసుకుని సహస్రార చక్రం అనకుండా సహస్రార గ్రంథి అంటూ ఉందాం. పీనియల్ గ్లాండ్ అన్నప్పుడు సహస్రార గ్రంథి అందాం, ఆజ్ఞా చక్రము అన్నప్పుడు ఆజ్ఞా గ్రంథి అందాం. కొంచెం మనం నొటేషన్ మార్చుకుందాం, ఆ నొటేషన్ లేదు ఎక్కడ, కానీ ఇది కొంచెం మనకు అర్థమయ్యే నొటేషన్. సహస్రార గ్రంథి అంటే పీనియల్ గ్లాండ్, సహస్రార చక్రము అంటే సంథింగ్ డిఫరెంట్, పిట్యూటరీ అంటే ఆజ్ఞా గ్రంథి, ఆజ్ఞా చక్రము అంటే సంథింగ్ డిఫరెంట్. ఆ తేడా మీకు అర్థం అవటానికి ఈ నామెన్క్లేచర్ మనం ఇవాళ నుంచి వాడదాం, ఆ మాటలు మనం వాడుకుంటూ ఉందాం. అంచేత ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో ద ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ విచ్ ఈస్ ఫౌండ్ అరౌండ్ ద పీనియల్ గ్లాండ్ ఈజ్ దట్ కనెక్ట్స్ విత్ ఇంట్యూషన్. అంతఃస్ఫురణకు వీలు కలిగించేటటువంటి గ్రంథి ఏమిటి అంటే మన యొక్క సహస్రార గ్రంథి. అండ్ ఇట్ ఈస్ దీస్ సెల్స్ విచ్ మస్ట్ బి రౌజ్డ్ ఇన్ టు యాక్టివిటీ. అంచేత ఈ మనం పిలవ పెట్టుకునే సహస్రార గ్రంథి చుట్టూరా ఉన్నటువంటి, లేకపోతే సహస్రార గ్రంథిలోనే ఉన్నటువంటి సెల్స్ ని మీరు యాక్టివేట్ చేస్తే ఎలా యాక్టివేట్ చేస్తాం? ఏంటి మంత్రం చదువుకుంటాం ఇక్కడ, చిత్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే తిష్ట దేవి శిఖామధ్యే తేజో వృద్ధి కురుష్మి. ఇది మాట కాకుండా అక్కడ స్ఫురణ మీరు కలిగించుకోగలిగితే ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది, అంతఃస్ఫురణ డెవలప్ అవుతుంది. ఎంచేత ఏ యోగ సాధన చేయదలుచుకున్నా, ఏ యజ్ఞం చేయదలుచుకున్నా, ఏ మంచి పని చేయదలుచుకున్నా మీరు దీన్ని, ఈ సహస్రార గ్రంథిని ఉత్తేజితపరచుకుంటారు.
ఇది మాట కాకుండా అక్కడ స్ఫురణ మీరు కలిగించుకోగలిగితే ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది, అంతఃస్ఫురణ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏ యోగ సాధన చేయదలుచుకున్నా, ఏ యజ్ఞం చేయదలుచుకున్నా, ఏ మంచి పని చేయదలుచుకున్నా మీరు దీన్ని, ఈ సహస్రార గ్రంథిని ఉత్తేజితపరచుకుంటుంది.
ద బ్రెయిన్ విచ్ ఇస్ ఫౌండ్ అరౌండ్ ద పీనియల్ గ్లాండ్ ఇస్ దట్ కనెక్టెడ్ టు ద ఇంట్యూషన్ and it is these cells which must be roused into activity before there can be any real intuitive perception. అంచేత నిజమైనటువంటి అంతఃస్ఫురణ కలగాలి అంటే సహస్రార గ్రంథి దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్ లో ఉన్న కణాలు జాగృతను చేసుకున్నవలే. చేసుకుంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ దీస్ సెల్స్ విచ్ మస్ట్ బి రౌజ్ ఇన్ టు యాక్టివిటీ బిఫోర్ దేర్ కెన్ బి ఎనీ రియల్ ఇంట్యూటివ్ పర్సెప్షన్ విచ్ వెన్ అరౌజ్ విల్ మేనిఫెస్ట్ సోల్ కంట్రోల్. సోల్ కంట్రోల్ అంటే ఏంటి, మన శరీరం మీద ప్రస్తుతము మన ఆధిపత్యం లేదు, ఉంటే శారీరక కోరికల ఆధిపత్యం ఉంటుంది, ఆహార నిద్ర భయం మైథునంచ, ఈ నాలుగు చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి. ఆహారం అనేది భౌతిక శరీరానికి సంబంధించింది, ఆహారం లేకుండా భౌతిక శరీరం ఉండదు. భయము కోరికలకి దానికి సంబంధించింది, యాస్ట్రల్ బాడీకి సంబంధించింది. యాస్ట్రల్ బాడీ లేకపోతే నీకు భయం ఏదో, నీకు భయం ఎప్పుడు ఉంటుంది, కోరిక ఉంటే. ఉద్యోగానికి వెళ్తూ నాకు ఉద్యోగం రావాలి అనే కోరిక ఉంటే రాదేమో అని భయం ఉంటుంది. అసలు కోరికే లేదనుకో భయం ఉండదు కదా. అంతే భయం దేనికి సంబంధించింది, యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీకి ఆహారము, యాస్ట్రల్ బాడీకి భయం. నిద్ర మనస్సుకు సంబంధించింది, చాలా మందికి తెలియదు. అందుకే ఎప్పుడైతే మనస్సు కరెక్ట్ గా ఉండదో నిద్ర పట్టదు మీకు. మనస్సు సుఖంగా ఉండి మన నియామకంలో ఉంటే నిద్రపడుతుంది. మనస్సు ఆందోళన చెంది మీ కంట్రోల్ దాటింది అనుకోండి, మీ నిద్ర పట్టదు. అంతేత నిద్ర పట్టదు అంటే అర్థం ఏంటి అంటే మీ మనస్సుని అదుపు తప్పింది అని అర్థం. అది చాలా మందికి ఇంకా ఆ అవగాహన లేదు. అంచేత రిలాక్సేషన్ రెస్పాన్స్ అని నువ్వు ధ్యానం చేస్తూ కూర్చునేది యాక్చువల్ గా నువ్వు ధ్యానం చేయటమే, నువ్వు మనస్సునే నిగ్రహిస్తున్నావు. అందువల్ల చాలా చోట్ల ధ్యానం అంటే మనో నిగ్రహం అనేటువంటి పేరు వస్తుంది, అది కరెక్టే. ఈ మనో నిగ్రహం ఎక్కడికి తీసుకెళ్తుంది, నిద్రకి తీసుకెళ్తుంది. నిద్ర అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అజ్ఞానంలోకి వెళ్తున్నారు. నిద్ర అంటే అజ్ఞానమేగా కదా. ఇంకేత మనస్సు నువ్వు ఎప్పుడైతే క్లోజ్ చేస్తావో నువ్వు అజ్ఞానానికి వెళ్తావు. ఆహార భయ నిద్ర మైథునం. ఈ మైథునం అనేటటువంటి సెక్స్ యాక్ట్ యాక్చువల్ గా శివతత్వానికి సంబంధించింది. బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, సాంభవీ శక్తి అని మూడు శక్తులలో హయ్యర్ మైండ్ కి సంబంధించినటువంటి శక్తి అది. అంటే మన లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ అని రెండు మనస్సులు మనం తర్వాత చదువుకుందాం. ఈ హయ్యర్ మైండ్ కి సంబంధించింది ఏంటి అంటే సెక్స్. సెక్స్ అంటే అర్థం ఏంటి? కేవలము జననేంద్రియానికి సంబంధించిన భౌతిక వాంఛలే కాదు. వెన్ ఎ మ్యాన్ ఇస్ థింకింగ్ సంథింగ్ హయ్యర్, అది కూడా ఆనందానుభూతే. ఓ ఆర్టిస్ట్ బొమ్మ గీస్తూ ఉంటే, ఒక పాట రాసిన వాడు పాట రాస్తే, ఇవన్నీ కూడా ఆ మైథుని ఆనందానికి ప్రతిరూపాలే. ఆహార నిద్ర భయ మైథునంచ, ఇవి మామూలే ప్రతి మనిషికి ఉన్నాయి, ఇంట్యూషన్ కి సంబంధించింది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సోల్ కంట్రోల్ అనేది ఈ నాలుగింటిని దాటిన ఉన్నప్పుడు వచ్చేటటువంటి నియంత్రణ. నాలుగు నియంత్రణలు అర్థమే కదా, మన శరీరం మీద వచ్చి భౌతిక శరీరం యొక్క నియంత్రణ, కోరికల యొక్క నియంత్రణ, లోవర్ మైండ్ యొక్క నియంత్రణ, హయ్యర్ మైండ్ యొక్క నియంత్రణ. ఇవన్నీ కాకుండా ఇంకొక నియంత్రణ ఉండేది. ఆ ఇంకొక నియంత్రణే ఇంట్యూషన్. అంటే ఇంకప్పుడు నువ్వు అంతఃస్ఫురణకి లోనవుతావు తప్ప బయట చెప్పిన దానికి నువ్వు నియంత్రణకి రావు. స్పిరిచువల్ ఇల్యూమినేషన్, అప్పుడు నీకు ఆధ్యాత్మిక వెలుగు వస్తుంది. ట్రూ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ ఫెనోమెన్, అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏ పని ఎందుకు చేస్తున్నారో నీకు అర్థమవుతుంది. అంటే ఏంటి, స్టార్ట్
బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే సంతు నిరామయా భద్రాని పశ్యంతో మాయా